పైనే ఇంకొక నవనాడు నియమించండి.
God said, call Joshua.
ఆ యెహోషువని పిలవండి దేవుడు అన్నాడు. ఒక వ్యక్తి.
When Elijah said, Lord, I want to go.
ఏలియా అన్నాడు, ప్రభువా నేను ఇంకా వెళ్ళిపోవలసింది.
God said, call one man, Elijah.
ఇంకొక ఒక వ్యక్తిని ఎలీషా అని పిలువు.
It is always one.
ఎప్పుడు ఒకటే.
But here,
అయితే ఇక్కడ
the same Holy Spirit who spoke to Moses, who spoke to Elijah, now says, separate me too.
ఆ పరి పౌలు మోషేతోను ఏలియాతోను మాట్లాడిన ఆ పరిశుద్ధాత్ముడే ఇప్పుడు అంటున్నాడు ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు.
Why? Why has he changed his mind?
ఎందుకు ఆయన మనసును మార్చుకున్నాడు?
Because this is the new covenant, not the old covenant.
ఇచ్చేటంటే ఇది నూతన నిబంధన, పాత నిబంధన కాదు.
And in the new covenant there is no such thing as a one man ministry.
అందులో కొత్త నిబంధనలో ఏదో ఒక వ్యక్తితో జరిగింపబడే పరిచర్య అనేది లేదు.
జస్ట్ లిసన్ టు దిస్,
దీన్ని వినండి.
ఇన్ ద న్యూ టెస్టమెంట్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ అ వన్ మ్యాన్ మినిస్ట్రీ.
కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ద్వారా జరిపింపబడే పరిచర్య అనేది లేదు.
వాట్ డిడ్ వి సీ ఇన్ మాథ్యూ చాప్టర్ 18?
మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం ఏం,
వాట్ ఇస్ ద మినిమం నంబర్?
అక్కడ కనీసమైన ఆ యొక్క సంఖ్య ఏంటి?
యు రిమెంబర్?
మీ జ్ఞాపకం ఉందా?
హౌ మెనీ?
ఎంత?
2.
రెండు.
సో హౌ మెనీ డస్ ద హోలీ స్పిరిట్ కాల్?
ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎంతమందిని పిలుస్తున్నాడు?
2.
ఇద్దరిని.
Very, very important principle which many people have not understood.
Aneka mandi ardham chesukolenatundi idi mukhyamaina oka sutram adi.
It's easier to work alone.
Vakkaraga panchane chaala sulu.
If I have to work with this brother,
nenu ee sahodaranto nenu pancheyalanukunte,
it's more difficult than working alone.
Nenu ontraga panchese danikante kalisi pancheyadam chaala kashtam.
He may disagree with me.
Inchetana aneka vishayallo athanu naatho angikarinchadu.
Unless he's my paid servant.
లేక ఒకవేళ అతడు నేను నా దగ్గర నుంచి జీతం పుచ్చుకునేది సేవకుడు అయితే తప్ప, అప్పుడు అది నాకు సులువు, అతను నాకు ఒప్పుకోకపోతే అతను పంపించేస్తాను నేను.
But Jesus never has, doesn't have any paid servants.
అయితే యేసు ప్రభు వారికి ఎప్పుడు కూడా జీతం చెల్లించి పనిచేసే
పరిచారకులు లేరు.
ఇప్పుడు అది ఇప్పుడే మనం ఈ దినాల్లో క్రైస్తవ పనిలో మనం
చూస్తున్నాం.
ఎవరో పాస్టర్ గారు సంఘానికి వస్తారు, మీకు నెలకి జీతం ఇస్తామంటారు.
విల్ గివ్ యువర్ హౌస్ అండ్ విల్ గివ్ యు ఇంక్రిమెంట్ సో మచ్,
మీకు ఇల్లు ఇస్తాం, మీకు ఒక ఇంక్రిమెంట్ ఇస్తాం అంటారు.
ఆర్ యు గో టు బైబిల్ స్కూల్, దే సే యు కమ్ యాజ్ ఎ టీచర్, విల్ గివ్ యు సో మెనీ రూపీస్ అ మంత్.
లేక ఒక బైబిల్ స్కూల్ ఉన్నట్లయితే నువ్వు రా నెలకి ఇన్ని రూపాయలు ఇస్తాం అంటారు.
What about Jesus? What did he tell Peter when he told him to leave his nets?
Petruni nee balalu vidichipetti rammani yesu prabhu chepinadu ente annara ayana.
Did he ask him how much are you earning so?
నువ్వు నెలకి ఎంత సంపాదిస్తున్నావు నేను అడిగారా?
Did he tell him I'll pay you so much?
లేక నేను నీకు చెల్లిస్తాను అన్నారా?
Did he say I'll give you so much increment?
నీకు ఇంత ఇంక్రిమెంట్ ఇస్తాను అన్నారా?
Did I give you so much provident fund? Did he say anything like that?
నీకు ఇంత ప్రావిడెంట్ ఫండ్ ఇస్తామని అన్నారు? ఏం చెప్పలా?
Just follow me.
నన్ను వెంబడించు.
Money?
ధనం?
Zero.
Zero.
You follow me, I'll take care of, God will take care of your needs.
నువ్వు నన్ను వెంబడించినట్లయితే దేవుడు నీ కావాల్సిన నీ అవసరాలు అన్ని తీరుస్తాడు.
No agreement signed by Peter saying I'll get so much or anything like that.
అక్కడ యేసు ప్రభుతో పేతురు ఏ విధమైనటువంటి ఆ యొక్క అగ్రిమెంట్ అని ఆయన రాసుకోలేదు.
These people didn't work for money.
వాళ్ళెవరూ కూడా ధనం గురించి పనిచేయలేదు.
Like I said yesterday, God and money are opposites.
ఎంచేతంటే నిన్న నేను చెప్పినట్లుగా దేవుడు ఆ యొక్క ధనము వేరు వేరే వ్యతిరేకమైనది.
You can't serve both.
మీరు ఇరువురిని సేవించలేరు.
It's like saying if you are near this wall, you are not near that wall.
ఏదో నీవు ఈ గోడకి దగ్గరగా ఉన్నాక నా గోడకి దగ్గరగా లేదు.
That is God and this is money.
ఎంచేతంటే అది దేవుడు ఇది ధనం.
The closer you come to money, the further away you are from God.
నువ్వు ధనానికి దగ్గరగా వెళ్ళేసరికి నువ్వు దేవునికి దూరంగా అయిపోతావు.
The closer you come to God, the further away you are from money.
నువ్వు దేవునికి దగ్గరగా వస్తున్నట్లయితే నువ్వు ధనానికి దూరం అయిపోతావు.
Very simple.
అది చాలా సామాన్యమైనది.
That's how God's work is.
దేవుని మా పని అలా ఉంటుంది.
Because people have not understood that.
ఎంచేతంటే ప్రజలు దాన్ని అర్థం చేసుకోలేదు.
Most people today are not serving God.
ఎంచేతంటే ఈ దినాల్లో చాలా మంది దేవుని సేవించలేరు.
Sir, because they get a salary.
ఎంచేతంటే వారు జీతం పొందాలి కాబట్టి వారు పని చేస్తున్నారు.
Jesus way is different.
కానీ యేసు ప్రభు యొక్క పద్ధతి వేరు.
Two people to become one.
ఇరువురు ఒకరిగా అవ్వాలంటే
is the most difficult thing in the world.
లోకమంతటా చాలా కష్టకరమైంది.
You agree with me or not?
మీరు నాతో అంగీకరిస్తారా ఏకీకరిస్తారా లేదా?
If you don't agree with me, go and ask any husband and wife sitting here.
మీరు నాతో ఈ విషయాన్ని అంగీకరించకపోయినట్లయితే ఇక్కడ కూర్చొని ఏ భార్య భర్తలకైనా వెళ్ళి అడగండి.
Go and ask the oldest couple. Are you people one?
లేక ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే ముస్లిం వారైనటువంటి దంపతుల దగ్గరికి వెళ్ళి మీరు ఇద్దరు ఏకంగా ఉన్నారా అని
అడగండి.
వివాహమైన ఒక సంవత్సరంలోనే ఇరువురు ఒకరికొకరు దెబ్బలాడుకున్నాం.
If you watch the videotape of their marriage, oh, it looks as if they are going into heaven.
అయితే వారి వివాహానికి సంబంధించిన వీడియోటేప్ ని చూసినట్లయితే అదేదో పరలోకంలో ఉంటుంది.
You think they are so much in love with each other, they will definitely be one for the rest of their life.
వారు నిజంగా అంతటి ప్రేమతో ఒకరి మీద ఒకరు ఉండినట్లయితే వారి జీవితం అంతా ఎంతో అద్భుతంగా ఉండి ఉంటుంది.
They were one with each other for about 1 week. Most people, not even 1 week. Honeymoon itself, they are fighting. It's the most difficult thing in the world for two people to become one. It's not only in marriage, even in Christian work. Two people will start together. After that, it will become two different groups. Who does that? Do you think God does that or the devil does
that?
That's the devil. Because he knows that when two people become one, there is a tremendous power. See Matthew chapter 18. He's not talking here about a church meeting. He's talking about two people. I've never seen a church with two people. Have you seen a church with two members? I've never seen one. Anyway, this is not talking about the church. It's true that two people are enough to start a church. That's true. You don't need 200. But it must start with two people who are completely united, as it says in verse
19.
If they are not united, the Lord is not in the midst. A lot of Christians quote verse 20 without quoting verse 19. That's a very favorite bad habit among Christians, to take one verse without reading what is before or what is written after. Supposing you get a 10-page letter from your father. And you take one sentence out of the middle of page 5. You can get a wrong understanding. You may be saying something else in the whole letter. Nobody does that. People read the whole letter. Not take one sentence out of page 5. But many Christians have this favorite habit of taking a verse and trying to prove something from that one verse. And it doesn't work because God never intended it to work. Haven't you heard multitudes of people quoting verse 20? How many of you have heard people quoting verse 19? But verse 19 and 20 go together. What did Jesus mean when two or three are gathered together in His name? Suppose you have two or three people here now who got some bitterness against each other. But they're all believers. And they pray in the name of Jesus. You think Jesus is in their midst? No. Even though those two or three are gathered in Jesus' name, He is not in their midst. You say, why? Didn't He say, where two or three gathered in My name, I am in the midst? Yes, but before He said that, He said those two people must be completely united. So, if those two, three people are 100% united, then only He is in the midst. Then we can ask for something and something will happen. Particularly in overcoming sin. You see, the greatest ministry of the church is not to influence the politics in the country, but to fight the devil. I'm not interested in voting some government into power.
ఏదో ఒక గవర్నమెంట్ అధికారంలోకి రావాలని ఏదో నేను అనుకున్నాను. దాని గురించి
ప్రచారం
నేను సాతానుతో పోరాడడం ఒకటే నాకు ఆశ
బికాజ్ ఐ నో దట్ ఇఫ్ ఐ కెన్ బైండ్ సాతాన్ స్కీమ్స్ ఐ కెన్ డూ మోర్ ఫర్ దిస్ కంట్రీ దెన్ బై పుట్టింగ్ ఎ ఓట్ ఇన్ ద ఓటింగ్ బాక్స్.
ఆ యొక్క సాతాను బంధించినట్లయితే సాతాన్తో నేను పోరాడినట్లయితే నేను ఓటు వేసి ఒక ప్రభుత్వ అధికారంలో వచ్చిన దానికంటే ఎక్కువ పని చేయగలను.
ఐ కెన్ గివ్ యూ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ మై లైఫ్ వేర్ ఐ హావ్ సీన్ దట్ హ్యాపెన్.
నా యొక్క జీవితంలో ఎన్నో ఉదాహరణలు ఇవ్వగలను ఎక్కడ ఎలా జరిగిందో.
వేర్ బై ప్రేయర్ వీ హావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ దిస్ కంట్రీ.
ఎక్కడైతే ఈ దేశంలో ఉంటే రాజకీయ పరిస్థితిని మన యొక్క ప్రార్థన ద్వారా ప్రభావం చేస్తామో మనం చూడవచ్చు.
రైట్ అట్ ద సెంటర్
ఆంధ్ర ప్రభుత్వంలో కూడా ఢిల్లీలో.
I don't have time to tell you that right now.
You put a chapter on the Samuel.
But what I'm saying is that two people are agreeing.
Iruvaru kalisi unnattu.
There's tremendous power.
Aa ekibalo goppa shakti undi.
But if they are not agree.
Vaaru ekibinchukopoyinattu.
Even if there are 2000 people there.
Akkada 2000 mandi undina
sir. Nothing will happen.
Yemi jarugutundi.
The devil will continue to rule.
Aa satanudu maatrame akkada prabhutvam chestadu.
I know that by myself I can resist the devil and he will flee from me.
Ah namatuginal darsa nenu satanunni nedrinchukunnattu nanu paripothadu.
Yeah, that is true.
Adu nijame.
Bible says in James 4:7.
Oh yaakob patri 4 vachana 7 vachana cheppadundi.
Submit to God first.
దేవునికి ముందు లోబడాలి.
దాట్స్ ఇంపార్టెంట్.
అది ముఖ్యమైంది.
అండ్ ఇస్ ఆల్సో అనదర్ హాఫ్ వర్స్ దట్ బిలీవర్స్ కోట్.
అది కూడా ఇంకొక వాక్యం వచనంలో సగమైంది. అదే అనేక మంది విశ్వాసం
చెప్తున్నారు. దట్స్ నాట్ వాట్ ఇట్ సేస్.
ఆ దేవునికి మీరు సాతాను ఎదిరించిన ఒక్కటే చెప్పబడలేదు అక్కడ.
వర్స్ సేస్ ఫస్ట్ సబ్మిట్ టు గాడ్.
మొదట దేవునికి లోబడి ఉండండి.
దెన్ రెసిస్ట్ ద డెవిల్.
అప్పుడు సాతాను
ఎదిరించి
అప్పుడు అక్కడ నీ నుండి
పారిపో. ఐ నో దట్ ఇఫ్ ఐ సబ్మిట్ మై లైఫ్ టోటలీ టు గాడ్.
ఆ నా తెలుసుంటే నేను సంపూర్ణంగా దేవునికి నన్ను లోబడతాను.
ఐ రెసిస్ట్ ద డెవిల్ ఇన్ జీసస్ నేమ్ హి విల్ ఫ్లీ.
యే మా సాతాను ఎప్పుడు యేసు నామ పారిపోతాడు.
విల్ నాట్ వాక్ హీ విల్ రన్ ఫ్రమ్ మీ.
అతడు నడవడం కాదు పరిగెట్టుకుని పారిపోతాడు నా నుండి.
ఐ డోంట్ రన్ ఫ్రమ్ ది డెవిల్.
నేను సాతాను నుండి నేను పారిపోను.
I'm not afraid of him.
నేను అతని గురించి భయపడను.
He's afraid of me.
అతను నా గురించి భయపడాలి.
How many of you can say the devil is afraid of you?
సాతానుడు నన్ను చూసి భయపడుతున్నాడని మీరు ఎంతమంది చెప్పగలరు?
Many believers are afraid of the devil.
అనేక మంది విశ్వాసంలో సైతాను గురించి భయపడుతూ ఉంటారు.
You know that Satan's got more power than me.
సాతానుకి నాకంటే ఎక్కువ శక్తి ఉందని.
Much more power than me.
నాకంటే ఎంతో ఎక్కువ శక్తి ఉంది అతనికి.
We read in the book of Job that he could bring fire from heaven and destroy all property.
యోబు గ్రంథంలో మనం చూస్తాం పరలోకం నుండి ఆకాశం నుండి అగ్నిని దింపి యోబు యొక్క ఆస్తులను పాడు చేశాడు.
I can't do that.
నేను చేయలేను.
He can transform himself into an angel of light. I can't do that.
అతను వెలుగు దూతగా ఒక మార్గంలో వేషం మార్చేసుకోగలను. నేను చేయలేను.
He's got lots more power than me.
అతనికి నాకంటే ఎన్నో విధాల ఎంతో శక్తి ఉంది.
But I've got authority over him.
అయితే అతని మీద నాకు అధికారం ఉంది.
You see, authority is different from power.
శక్తికి వేరేంది అధికారము.
Let me show you the verse in Luke chapter 10.
లూకా సువార్త 10వ అధ్యాయంలో వచనం మీకు చూపిస్తాను.
Luke chapter 10 in verse 19.
లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం.
I give you authority over serpents and scorpions and over all the power of the enemy and nothing shall hurt you.
ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను.
We have authority over Satan.
మనకు సాతానుపై అధికారం ఉంది.
What is the meaning of that?
దాని అర్థం ఏంటి?
Satan's got power but I've got authority.
ఆ సాతానుకి శక్తి ఉంది కానీ నాకు అధికారం ఉంది.
Let me ask you a question.
నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను.
Here is a big truck that can drive at 100 kilometers an hour.
ఒక పెద్ద లారీ నూటికి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి ఒక లారీ ఉందనుకోండి.
Now here's a small man standing in front of that lorry.
ఆ లారీ ముందు ఒక చిన్న సామాన్యమైన సన్నగా ఉన్న పేలగా ఉన్న మనిషి ఉన్నాడు.
Does that man have power to stop this lorry coming at 100 kilometers an hour?
ఆ లారీని ఆ 100 గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వచ్చే లారీని ఆపడానికి అతనికి శక్తి ఉందా?
Yes or no?
అవునా ఉందా లేదా?
No.
లేదు.
If he stands there, the lorry will run over him.
అతను దానికి ఎదురుగా నిలబడినట్లయితే ఆ లారీ అతని మీద నుండి వెళ్ళిపోతుంది.
Right or wrong?
అవునా కాదా?
But suppose he is wearing a policeman's uniform and just lifts up his hand.
అయితే అతను ఒక పోలీసు తాలూకు ఆ యొక్క వస్త్రాలు దుస్తులు ధరించుకుని కేవలం చెయ్యి అప్డేట్ అవుతుంది.
Then what happens to the lorry?
ఆ లారీ గేట్ అవుతుంది.
The lorry has got power. But this small man has got authority.
ఆ లారీకి శక్తి ఉంది కానీ చిన్న సామాన్యమైన మానవునికి అధికారం ఉంది.
That's what Jesus has given us over the devil.
అది సాతాను పై మనకి యేసు ప్రభువు ఇచ్చింది అది.
Satan can come like big 10 trucks coming at me.
ఏదో 10 పెద్ద లారీలుగా నా మీదకి వచ్చేస్తూ ఉండొచ్చు.
In the name of Jesus.
అది మనం చెప్పొచ్చు యేసు నామంలోనే మనం ఆపొచ్చు.
Turn around and go back.
నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో అని చెప్పొచ్చు.
Has to obey.
అది లోబడాల్సి ఉంది.
But if you are a retired policeman,
అయితే నువ్వు ఉద్యోగకరమైన చేసిన రెండు పోలీసు వారు అనుకోండి,
and say, once upon a time I could stop the trucks. Now you stand there, it'll just run over you. A lot of Christians are like that. They are retired. They are not in service to the Lord anymore. And the devil doesn't bother about
it.
It's true that we have authority over Satan. But there are certain situations where one man cannot do the job alone. I've seen that. Casting out a demon. Yeah, I can cast out a demon all by myself. I don't need anybody's help to cast out a demon from somebody. And tell the demon in Jesus' name, get out of that person. I don't have to say it a second time. Every single time in my life till today I've seen the demon go. With one word. So that those things we can have authority. But when we see Satan causing confusion in a home or in a church, or in a difficult situation in a city, one man cannot handle that situation alone. There
you
need a minimum of two people. And for those in the midst of those two people, Jesus stands. And then we'll come back to Matthew 18. I told you must always read verse 20 along with verse 19. I also want to tell you must always read verse 19 along with verse 18. You must read those three verses together. If you want to really understand what Jesus was talking about. So start with verse 20. First of all, you must get at least two, minimum two, if you have three good, but at least two people together. Who are totally submitted to God. They're not gathering in their own name. They're not gathering in their own church name. They're not gathering as Methodists or Baptists or CSI or something like that. They're gathering in the name of Jesus. And they are completely united. Picture this in your mind. I told you earlier that one of the most difficult things in the world is for two people to become one. I'll come to that a little later. But if you can get two people together who are totally one with each other. The Lord knows how difficult it is, and that's why He said, get at least two people like that. If He had said 20 people, I'd have said, Lord, I give up. It's impossible. But two people can be done. And when two people are together, and they are completely agreed on something, they can ask for anything. So, when you say ask for anything, a lot of people take that verse out of its context. Then let me ask for a Mercedes-Benz car or something like that. Or some big five-bedroom house. He's not talking about that.
Yes, Prabhupada.
You must read verse 18 to understand what he's talking about. If you take it out of context, you'll be asking for stupid things like car or things like that. But if you read it in the context, you see he's talking about something else. He's talking about binding Satan's power on earth.
ఈ భూలోకం మీద సాతాను యొక్క శక్తిని బంధించడం గురించే అక్కడ
అడగమని
అది 18వ వచనం మనం
చదువుతాం. Two people come together, verse 20. They are completely agreed together, verse 19. And what do they ask for? Verse 18. Lord, Satan has come into my home.
ప్రభా నా ఇంటిలోనికి సాతాను వచ్చి ఉన్నాడు.
Satan has grabbed one of my children.
నా బిడ్డలో ఒకరు పట్టుకున్నాడు సాతాను.
Satan has grabbed all of my children.
నా బిడ్డలందరినీ సాతాను
పట్టుకున్నాడు. Oh Lord, Satan is coming to our church.
ప్రభా నా సంఘంలో సాతాను వచ్చి
ఉన్నాడు. He is causing confusion in this church.
ఈ సంఘంలో గలిబిలి సృష్టిస్తున్నాడు.
In Jesus name we bind his activity.
యేసు నామములో అతడి యొక్క క్రియలన్నిటిని మేము బంధిస్తున్నాం.
We got to be careful. We must understand scripture.
Manu devunu vakyanni ardham chesukovali vishayam chaala jagratham undali.
I never try to bind Satan.
నామటికి నేను సాతాన్ని బంధించడానికి నేను ప్రయత్నించాను.
There are some foolish believers who say Satan will bind you in Jesus name.
ఆ చాలా మంది బుద్ధిహీనులైన సోదరులు యేసు నామములోనే సాతాన్ని బంధిస్తున్నాం అంటారు.
You know why they say that?
ఎందుకు నేను అలా చెప్తాను తెలుసా?
They haven't read the Bible.
నేను అది బైబిల్ చదవలేదు.
If they bind Satan, then why is still Satan roaming around even after they bound him?
ఆ వారో వేళ సాతాను బంధించినట్లయితే మీరు బంధించిన తర్వాత కూడా సాతాను ఎందుకు లోకమంతా తిరుగుతున్నాడు?
The Bible says in Revelation 20 Jesus will one day come and bind Satan and put him in the bottomless pit for 1000 years.
ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం యేసు ప్రభు ఒక మారు వచ్చి ఆయన సాతాను బంధించి ఆయన లోతైన బిలవలో ఆయన ఉంచి తడించబడి ఉంది.
You cannot bind Satan. Jesus will do it when he comes.
ఆ నీవు సాతాను బంధించలో యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన అతన్ని బంధిస్తారు.
సో డోంట్ బి ఫూలిష్.
మీరు బుద్ధిహీనులు కాకండి.
బట్ ఐ నో వాట్ ఐ కెన్ బైండ్.
అయితే నేను దేనిని బంధించగలను?
ఐ కెన్ బైండ్ హిస్ యాక్టివిటీ.
అతడు చేయబోయే క్రియలను చేసే క్రియలు బంధిస్తాను.
ఐ కెన్ బైండ్ హిస్ స్కీమ్స్ అండ్ ప్లాన్.
అతని యొక్క క్రియలు ఆయన ప్రణాళికలను నేను బంధించగలను.
అండ్ వెన్ ఐ బైండ్ దోస్ యాక్టివిటీస్ హియర్ ఇన్ జీసస్ నేమ్ అలాంగ్ విత్ అనదర్ బ్రదర్ హూ ఇస్ వన్ విత్ మీ.
నా యేసు ప్రభువే నాతో ఏకీకరించిన మరి యొక్క సహోదరునితో నేను వాటిని బంధించినప్పుడు
దాట్ will be bound in the heavens.
అది
verse 18
18వ వచనం ప్రకారం అది ఆయొక్క పైలోకంలో బంధింపబడతాయి.
Now the Bible says there are three heavens.
బైబిల్ మూడు పైలోకాలు పరలోకాల గురించి చెప్తుంది.
I don't know how many of you know that.
ఎంతమందికి ఈ విషయం తెలుసో నాకు తెలియదు.
The first heaven is what you see, the sun, moon and stars. You read in Psalm 8. Look at the heavens.
కీర్తనలు 8వ అధ్యాయం మనం చూస్తాం మొదటి పరలోకం మనం చూసేది ఆకాశము నక్షత్రాలు ఇవన్నీ.
That's the first heaven.
అది మొదటి ఆకాశం లేక మొదటి పరలోకం.
We can see that every night.
ప్రతి రాత్రి మనం దాన్ని చూడగలం.
And during the day too.
పగటి వేళ కూడా.
Then there is a third heaven mentioned in 2 Corinthians 12 where Paul was taken up.
2 Corinthians 12
So this is the first heaven which you can see.
మనం చూసేది మొదటి ఆకాశం ఇది.
The third heaven is where God dwells.
ఆ మూడవ ఆకాశం ఎక్కడైతే ప్రభు దేవుడు నివసిస్తాడో అది.
So you know if there is a first standard and a third standard there must be a second standard in between.
మీకు ఎప్పుడైతే మొదటి తరగతి రెండు మూడో తరగతి ఉన్నాయని తెలిస్తే తప్పనిసరిగా రెండో తరగతి ఉండాలి.
There is a first heaven and a third heaven, there is a second heaven in between.
అంచేత మనం మొదటి ఆకాశం గురించి మూడో ఆకాశం గురించి మనం తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా రెండో ఆకాశం ఉండాలి.
And you know who dwells in the second heaven?
ఆ రెండో ఆకాశంలో ఎవరు నివసిస్తారో తెలుసా?
Satan.
సైతాన్.
You read that in Ephesians 6 verse 12.
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మీరు చదువుతారు.
That we fight with these evil spirit forces in the heavenlies.
ఆ ఆకాశమండలం ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నామని చెప్పడం.
Which heavenly?
ఆ యొక్క పర్వత సంబంధం.
Not the where we see the sun, moon and stars.
ఈ యొక్క ఆకాశం నక్షత్రాలు చంద్రుడిని చూసే దగ్గర కాదు.
Not in the third heaven. He was there but he was thrown down from there many years ago.
లేక ఆ దేవుడు నివసించే ఆ యొక్క పర్లోకంలో కాదు, అక్కడ సాతాన్ ఒకప్పుడు ఉండేవాడు కానీ అక్కడ నుండి త్రోయబడ్డాడు.
He was thrown down to the second heaven.
అతను రెండవ ఆకాశంలో నుండి త్రోయబడ్డాడు.
Matthew 18:18.
మత్తయిస్వాత 18:18 అది ఏం చెప్తుందంటే మనం ఈ లోకంలో దేనైతే బంధిస్తామో అది ఆ యొక్క రెండవ ఆకాశంలో
బంధించబడుతుంది.
అక్కడ మూడవ ఆకాశంలో దేవుడు ఉంది చూడ దేన్ని మనం బంధించలేము. కానీ రెండవ ఆకాశం,
సెకండ్ హెవెన్ ఇస్ సాతాన్స్ హెడ్ క్వార్టర్స్.
ఆ రెండవ ఆకాశం సాతాన్ యొక్క ఆ యొక్క ప్రధానమైనటువంటి స్థలం.
దిస్ హెడ్ క్వార్టర్స్ ఇస్ నాట్ హెల్.
అతడి యొక్క హెడ్ క్వార్టర్స్ నరకం కాదు.
సాతాన్ ఇస్ నాట్ ఇన్ హెల్.
సాతాన్ నరకంలో లేడు.
సాతాన్ ఇస్ ఇన్ ది సెకండ్ హెవెన్.
సాతాన్ వారికి రెండో ఆకాశంలో ఉన్నాడు.
ఫ్రమ్ దేర్ వి రీడ్ ఇన్ ది బుక్ ఆఫ్ జోబ్ హి విజిట్స్ ది ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఆన్ ది ఎర్త్.
అక్కడ మన యోగ గ్రంథంలో మనం చదువుతాం అక్కడ నుండి అతడి లోకం అంతా తిరుగుతున్నాడు. రెండో ఆకాశానికి వెళ్తాడు.
ఫ్రమ్ ది సెకండ్ హెవెన్ హి కెన్ స్పీక్ టు గాడ్ ఇన్ ది
థర్డ్. ఆ రెండో ఆకాశం నుండి దేవునితో అతను మాట్లాడగలడు.
Who is in the third heaven?
ఆ మూడో ఆకాశంలో దేవునితో అతను మాట్లాడతాడు.
What do you read in the book of Job?
అదే మన యోగ గ్రంథంలో మనం చదువుతాం.
He can't go there.
అయితే ఆ మూడో ఆకాశానికి ఎక్కలేడు.
We read in Revelation chapter 12 that one day from the second heaven Satan will be cast down to this earth.
ఆ ప్రకటన 12వ అధ్యాయం మనం చదువుతాం ఒక దినాన రెండో ఆకాశం నుండి కూడా అతను కిందకి త్రోయబడతాడు.
Then the world will go through a tremendous time of tribulation when Satan is on the earth and he's even thrown down from the second heaven.
ఆ సమయంలో ఇక రెండో ఆకాశం నుండి ఈ లోకంలోకి త్రోయబడినప్పుడు ఈ లోకమంతా గొప్ప సమకాలంగా ఉంటుంది.
You read that in Revelation 12:9.
అది ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం నుండి చూస్తాం.
But right now,
అయితే ఇప్పుడు
he's there in the second heaven.
ఆయొక్క రెండో ఆకాశం నుండి.
From there he causes confusion in your home.
అక్కడ నుండి అతను నీ యొక్క గృహంలో గలిబిలి చేస్తాడు. నీ సంఘంలో గలిబిలి చేస్తాడు.
And we've got the authority like the policeman to bind his activities in Jesus name.
అయితే యేసు నామములో అతడి యొక్క క్రియలను బంధించడానికి మనకు అధికారం ఉంది.
But what is the condition?
అయితే దానికి షరతం ఏంటి?
Two people must be one.
అక్కడ ఇరువురు తప్పనిసరిగా ఏకీభావంతో ఉండాలి.
Now you may have known that only today.
నీవు ఈ విషయాన్ని ఈ రోజే తెలుసుకుని ఉండొచ్చు.
But the devil knew that long ago.
I said సైతానికి మాత్రం ఇది ఎప్పటి నుండో తెలుసు.
And that is why wherever he finds two people trying to become one, he tries to divide them.
అందుచేతనే ఎక్కడైతే కనీసం ఇద్దరు ఏకీభావంతో ఉండాలని ప్రయత్నిస్తారో వాళ్ళ మధ్య వివాదం తీసుకొస్తారు.
That's why from the day of your marriage he's been trying to separate you from your wife.
అందుచేతనే నీ వివాహం నుండి నిన్ను నీ భార్యని భార్యను భర్తను విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు.
Now you understand where all your marriage problems came from?
ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా మీ వివాహ జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తున్నాయో?
You read in Genesis chapter 2 that God united Adam and Eve.
ఆదికాండం 2వ అధ్యాయం మనం చూసాం ఆదామమును దేవుడు చేకూర్చాడు.
Next verse Genesis 3 the devil came to divide them.
3వ అధ్యాయంలో మనం చూస్తాం సాతానుడు వచ్చి వాని విడదీయడానికి ప్రయత్నించాడు.
I was speaking at a wedding once.
నేను ఒక మారు ఒక వివాహంలో నేను మాట్లాడుతున్నాను.
And I told them.
వారితో ఇలా చెప్పాను.
You are now in Genesis 2.
నేనేనన్నాను మీరు ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్నారని చెప్పాను.
You know what the next verse is?
తర్వాత అధ్యాయం మీకు ఏంటో తెలుసా?
The devil will come.
సాతానుడు వస్తాడు.
I said you may not like me speaking about the devil on a wedding day.
Avaka vivaha dinanna saitanu gurinchi maatladam meer ishtapadakapovachchu.
But it's better to know so that you don't allow the devil to do what he did in Genesis 3 in your home.
Enchodanta adikana 3rd adhyayalo satan late chesadu adi nee intlo cheyakunna unnatli munduga na avashyam
chestunnadu manchidi. He's done that in many homes.
Nijathara aneka grahalo chesadu adi.
Lot of people say, oh, I don't want to think about the devil.
Aa taramanta maaka saitanu gurinchi
I don't want to think about the devil. The devil is right in the beginning of the Bible. You read about the devil.
బైబిల్ యొక్క మొదటి పేజీలోనే మనం చదువుతాం సైతాన్
హి సెపరేటెడ్ మ్యాన్ ఫ్రమ్ గాడ్ అండ్ హి సెపరేటెడ్ మ్యాన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
అప్పుడు ఏం చేస్తాడంటే మానవుడిని దేవుని నుండి వేరు చేస్తాడు, తర్వాత మానవుడిని తన భార్య నుండి వేరు
చేస్తాడు. డూయింగ్ ఇట్ ఆల్ దీస్ 2000 ఇయర్స్.
ఈ 2000 సంవత్సరాలు ఇదే చేస్తున్నాడు.
సెపరేటింగ్ మ్యాన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
అతడు పురుషుడిని తన భార్య నుండి వేరుపడుతున్నాడు.
సీన్ ది వెస్టర్న్ కంట్రీస్ దే డివోర్స్.
పశ్చిమ దేశాల్లో వారు విడాకులు తీసుకుంటారు.
వి డోంట్ డివోర్స్ బట్ వి ఆర్ స్టిల్ డివైడెడ్ ఇన్సైడ్ ది సేమ్ హోమ్.
మనం ఇక్కడ విడాకులు తీసుకుందాం ఒకే ఇంట్లో ఉంటూ వేరువేరుగా ఉంటాం.
And what the devil is trying to do between husband and wife is this.
ఆ భార్య భర్తల మధ్యన సాతాన్ ఏం చేయబోతున్నాడు?
If he can bring a little gap between them.
మీ వారిద్దరి మధ్య చిన్న ఖాళీ ఏర్పరచుకోవచ్చు.
He can come right through.
ఆ ఖాళీ నుండి అక్కడ చిన్న లోపలికి వచ్చేయగలడు.
You need just a little hole in this wall for a snake to come inside.
ఈ ఒక పాము ఈ గోడలోండి ఈ ఇంట్లోకి రావడానికి చిన్న రంధ్రం ఉంటే చాలు.
If the doors don't close properly, the snake can come inside through.
ఆయొక్క తలుపు సరిగా మూయబడి ఉండకపోయినట్లయితే పాము తనకి లోపలికి వచ్చేస్తుంది.
The devil, the snake doesn't need a big huge hole to come inside.
ఒక పాము లోపలికి రావడానికి పెద్ద ద్వారబంధం ఉండక్కర్లేదు.
A little opening. You know that a snake can come through a very little opening.
ఓ చిన్న ఖాళీ ఉంటే చాలు పాము లోపలికి వచ్చేస్తుంది మీకు తెలుసు.
And that's why if you are living in a snake infested area, you make sure that your doors and windows are all properly shut.
అంచేత మీరు ఏమైనా పాములు బాగా సంచరించే స్థలం అంటే మీ తలుపులు మీ కిటికీలు గట్టిగా వేసుకోవాలి.
ఎన్ని పాములు మేలలోకి వచ్చేస్తాయి? ఆర్ యూ జస్ట్ యాజ్ కేర్ఫుల్ ఇన్ యువర్ మ్యారీడ్ లైఫ్ టు మేక్ షూర్ దేర్స్ నో గ్యాప్ బిట్వీన్ యూ అండ్ యువర్ వైఫ్?
అందువల్ల మీ యొక్క వైవాహిక జీవితంలో ఏమైనా పాములు మీ లోనికి మీ కుటుంబంలో రాకుండా మీరు జాగ్రత్తగా లేదా?
ఇఫ్ ద డెవిల్ కెన్ సెపరేట్ యూ జస్ట్ ఎ లిటిల్ బిట్,
సాతాను మిమ్మల్ని కొద్దిగా వేరు చేసినట్లయితే,
మిస్ అండర్స్టాండింగ్,
మీ చిన్న ఏదో అపార్థం,
సమ్ యాంగర్,
ఏదో కోపం,
యూ డోంట్ ఫర్గివ్ వన్ అనదర్,
ఒకరినొకరు క్షమించలేకపోవడం,
అండ్ యూ వోంట్ టాక్ టు ఈచ్ అదర్ ఫర్ వన్ ఆర్ టూ డేస్,
ఒక రెండు దినాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండడం.
దట్ ఇస్ వన్ ఆర్ టూ డేస్ వండర్ఫుల్. హౌ లాట్ ఆఫ్ స్నేక్స్ ఐ కెన్ సెండ్ ఇంటూ దట్ హౌస్.
సాతాను అంటాడు, అబ్బా ఒకటి రెండు రోజులు ఎన్ని రకాల పాములు ఎన్ని పాములు లోపల పంపించేయగలను.
వి ఆల్ కమ్ ఇన్.
ఎన్ని లోపలికి వచ్చేస్తాయి?
యు నో హూ దే అటాక్?
వచ్చి ఎవరిని ఎవరిని దాడి చేస్తాయో తెలుసా?
యువర్ చిల్డ్రన్,
మీ బిడ్డలను.
యువర్ పూర్ ఇన్నసెంట్ చిల్డ్రన్,
ఆరు అమాయకులైనటువంటి ఆ బిడ్డల మీద దాడి చేస్తాయి.
And you go to some servant of God and say, brother, please pray for my son, he is not interested in spiritual things.
Na mere liye to devu saagan nirkelle sahodara naayaka bettalu devu gurinchi aapatti ledante,
please pray for my daughter, she is so rebellious.
Na kumarte baaru tirugu padavantunna tanu vinchi prarthinchandi.
He comes to me,
నేను నా దగ్గరికి వచ్చినట్లయితే నేనంటే ఎవరు అసలు తీస్తారని అడుగుతాను.
Who made this gap for the snake to come inside your house?
ఈ మీ ఇంట్లోనికి పాము రావడానికి ఎవరు ఆ యొక్క కళ ఏర్పాటు చేశారు?
Don't blame your poor son and daughter today.
ఈ దినాన ఆ యొక్క అమ్మాయికి కుమార్తెలు కానీ కుమారుడు కానీ అవద్దు.
You and your husband, you and your wife were so careless in your relationship with each other.
నీవు నీ భార్య లేక నీవు నీ భర్త మీ భార్యనే సంబంధం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
You allowed the devil to come right in.
అందువల్ల ఆ యొక్క సాతానుడు లోపలికి రావడానికి మీరు అవకాశాన్ని కల్పించారు.
You destroy your children.
మీ బిడ్డలు మీరు పాడు చేస్తారు.
You must be united.
మీరు ఐక్యంగా ఉండాలి.
Fellowship between husband and wife is very, very important.
భార్య భర్తల మధ్య సహవాసం చాలా చాలా ప్రాముఖ్యమైన.
The Bible says the relationship between a man and his wife should be like the head and the body.
బైబిల్ ఏం చెప్తుందంటే ఒక భర్తకు భార్యకు ఉన్న సంబంధం శిరస్సుకు శరీరానికి ఉన్న సంబంధంగా
ఉంటుంది.
ఆ విధంగా క్రీస్తు సంఘము ఉన్నారు. నా శరీరం నా యొక్క తలం వేరు చేసినట్లయితే
ఈవెన్ ఫర్ 5 సెకండ్స్ ఆర్ 1 సెకండ్
5 సెకండ్ లేకపోతే 1 సెకండ్ ఏం జరుగుతుంది? మరణం వెంటనే మరణం వస్తుంది.
పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు
He baptized 120 people in the upper room.
ఆయన మేడగదిలో 120 మంది అక్కడ కూడుకున్న వారిని ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చారు.
And it's not only that they were endued with power.
అది కేవలం వారేదో శక్తితో నింపబడ్డం మాత్రమే కాదు.
They became one.
వారందరూ ఏకమయ్యారు.
And the power of the early church was not just because each person was dedicated to the Lord, but because together they were one.
ఆ మొదటి సంఘం వారందరూ ఒక్కొక్కరిగా శక్తితో ఆత్మతో నింపబడ్డం మాత్రమే కాదు, కానీ వారందరూ ఏకంగా ఉన్నారు.
One of the great truths which the church has lost is the power of fellowship.
సంఘం కోల్పోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే సహవాసం.
There are many, many areas where we could say that today's Christians are living like Old Testament people.
అనేక విషయాల్లో మనం చెప్పొచ్చు ఈనాటి క్రైస్తవులు పాత నిబంధన కాలపు వ్యక్తుల్లా జీవిస్తున్నారని.
For example, we have certain category of people called full-time workers.
ఉదాహరణకు ఒక తరగతికి చెందినటువంటి పూర్తి కాలపు దైవ సేవకులని చెప్పబడేవారు ఉన్నారు.
That was in an Old Testament context.
అది చూసినట్లయితే పాత నిబంధనకు సంబంధించిన సందర్భం అయింది.
In the tribes of Israel, one tribe were full-time workers.
ఇశ్రాయేలు గోత్రాల్లో చూసినట్లయితే ఒక గోత్రం అది పూర్తిగా పూర్తి కాలపు పనికి కేటాయించబడింది.
They were set apart to do God's work.
వారు దేవుని కార్యం దేవుని గురించిన పని చేయడానికి ప్రత్యేకింపబడినారు.
That was the tribe of Levi.
అది లేవి గోత్రం.
And all the other people could not do God's work.
మిగిలిన వారెవరూ దేవునికి సంబంధించిన పనులు ఏమీ చేయడానికి అవదు.
So the full-time workers, the Levites, became a special category of people.
అందుచేత ఆ లేవీలైనటువంటి వారు వారు పూర్తి కాలపు సేవలో ఉండినటువంటి ప్రత్యేకింపబడిన వారు.
When the Holy Spirit came,
అయితే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత
he abolished all that.
దాన్ని అంతటిని తీసివేశారు.
Jesus said, the Spirit will come upon you and you'll all be my witnesses.
ఆ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరందరూ నాకు సాక్షులుగా ఉంటారని చెప్పారు.
And your sons and your daughters will prophesy.
తర్వాత చెప్పింది ఏంటంటే మీ కుమారులు కుమార్తెలు కూడా ప్రవచిస్తారని చెప్పారు.
In the Old Testament, a Levite's daughter could never become a priest.
పాత నిబంధన కాలంలో ఒక లేవీ యొక్క కుమార్తె ఎప్పుడూ ఒక యాజకురాలు కాలేదు.
బట్ ఇన్ ది న్యూ కావెనెంట్ ఈవెన్ ఎ వుమన్ కెన్ బి ఎ ప్రీస్ట్.
అయితే కొత్త నిబంధనలో ఒక స్త్రీ కూడా ఒక యాజకురాలు కావచ్చు.
బట్ ప్రీస్ట్ డస్ నాట్ మీన్ లైక్ వి సీ ఇన్ టుడేస్ చర్చెస్ విత్ ద రోబ్ అండ్ అ క్రాస్ హ్యాంగింగ్ అరౌండ్ దేర్ నెక్.
అయితే యాజకులు లేక యాజకురాలు అంటే దాని అర్థం ఈ దిన ఈ కాలపు మనం దేవాలయాల్లో చూస్తున్నటువంటి ఆ యొక్క పెద్ద అంగీ వేసుకుని మెడలో స్త్రీలు తగిలించుకున్న వారు కాదు.
The Bible says God, Jesus Christ, has made us kings
and priests unto God our Father.
దేవుని వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు మనల్ని ఆయనకి యాజకులనుగా ఆయన తండ్రికి యాజక సమూహంగా చేశారని చెప్తుంది.
Spiritual kings, spiritual priests.
ఆత్మీయమైన రాజులు ఆత్మీయమైన యాజకులు.
God has not called a woman to be an elder or to have authority over men.
స్త్రీని సంఘంలో ఒక పెద్దగా గాని పురుషుల మీద అధికారం చలాయించేదిగా గాని ఆయన నియమించలేదు.
Or to teach men.
లేక పురుషులకు బోధించడానికి ఆయన నియమించలేదు.
But in all other areas, she is equal to man.
కానీ మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆమె పురుషులతో సమానంగా ఉంది.
God has called us to be filled with the Holy Spirit and to be His witnesses.
దేవుడు వారిని పిలిచింది ఎందుకంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనకు సాక్షులుగా ఉండాలని పిలిచారు.
And one of the great things that the Holy Spirit does is make us one.
పరిశుద్ధాత్ముడు చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే మన అందరినీ ఒకటిగా చేయడం.
What happened on the day of Pentecost was like 120 pieces of iron put in the fire and they all became one piece of iron.
పెంతికోస్త దినాన జరిగింది ఏంటంటే ఆ యొక్క 120 ఇనప ముక్కలు ఒక అగ్నిగుండంలో వేసి అదొక పెద్ద ముక్కగా పెద్ద ముద్దగా అయినట్టయింది.
అండ్ వేర్ ఎవర్ గాడ్ కెన్ ఫైండ్ సచ్ యూనిటీ దేర్ ఇస్ పవర్.
ఈ దేవుడు ఎక్కడైతే అటువంటి ఐక్యతను చూస్తాడో అక్కడ శక్తి ఉంటుంది.
యు డోంట్ నీడ్ 120.
అక్కడ 120 మంది ఉండక్కర్లేదు.
It's very difficult to find 120 people anywhere in the world who are totally one.
ఈ లోకం అంతట్లో కూడా ఒకే విధంగా ఐక్యతతో ఉండే 120 మందిని కనుగొనడం చాలా కష్టం.
I've never seen it anywhere in the world.
నేను ప్రపంచంలో ఎక్కడైనా చూడలేదు.
There are big churches, 3,000, 4,000 people.
3,000-4,000 మంది ఉన్నటువంటి సంఘాలను నేను చూశాను.
And we think that if a church is big, it is powerful.
మనం అనుకుంటాం ఒక సంఘం పెద్దదిగా ఉంటే శక్తి కలదని అనుకుంటాం.
You know why we think like that?
మనం ఎందుకు అలాగే అనుకుంటామో తెలుసా?
Because our thinking is so worldly.
ఎందుకంటే మన యొక్క ఆలోచన ఈ లోక సంబంధంగా ఉంటుంది.
In the worldly society, if a political party has got many people, it's a powerful party.
ఈ లోకంలో కొన్ని సంస్థలు చూసినట్లయితే ఒక రాజకీయ పార్టీ చూసినట్లయితే ఎక్కువ మంది ఉన్నట్లయితే అది శక్తి కలిగిన పార్టీగా అనుకుంటారు.
If a company has got many workers, it's a big company.
లేక ఒక సంస్థలో ఒక కంపెనీలో ఎక్కువ మంది ఉన్నట్లయితే అది చాలా పెద్ద కంపెనీ అని చెప్తారు.
But in the church of Jesus Christ, numbers don't make a difference.
అయితే క్రీస్తు యొక్క సంఘంలో ఎంత మంది ఉన్నారంటే ఆ యొక్క సంఖ్య అది ముఖ్యమైనది కాదు.
It's a foolish thing to think that numbers mean a lot to God.
మనం ఎక్కువ మంది లేక సంఖ్య దేవునికి అది ఒక ముఖ్యమైనది అని అనుకోవడం అది బుద్ధి తక్కువ పని.
Some people think that if you have a prayer meeting with 3,000 people praying, God will definitely listen.
కొంతమంది అనుకుంటారు సుమ 3,000 మంది ఒక్కమారిగా కలిసి ప్రార్థిస్తే దేవుడు వింటాడని అనుకుంటారు.
That is like these political protests on the streets. If 100,000 people go on the street, they think government will listen.
Adela untundante ee rajakeeyapu partylu oh ento mandi lakshalapadiya mandi ooreyapuki yellinatlayite adi vallike edo goppa shakti undani anukunnattuga untundi.
The thinking of most Christians I have met in my life is worldly.
నేను ఈ లోకంలో నేను కలుసుకునే చాలా మంది క్రైస్తవుల యొక్క ఆలోచన తీరు లోక సంబంధంగా ఉంది.
దే థింక్ నంబర్స్ మీన్స్ అ లాట్ టు గాడ్.
వాళ్ళు అనుకుంటారు సంఖ్య అనేక అంకెలు ఉండడం అదేదో చాలా గొప్ప అని అనుకుంటారు.
If 100 lakh people come on the streets, the government will definitely take notice of that.
వాళ్ళు అనుకుంటారు 100,000 మంది ఈ రోడ్ల మీదకి వచ్చి ఊరేగింపు చేస్తున్నట్టు గవర్నమెంట్ వారి గురించి పట్టించుకుంటుందని ఎలాగ అనుకుంటారు అలాగ అనుకుంటారు.
బట్ 100 lakh people pray, it's not necessary that God will listen.
అయితే 100,000 మంది ప్రజలు కలిసి ప్రార్థించినంత మాత్రాన దేవుడు వారిని వినాలని ఏమీ లేదు.
బికాస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇట్ ఇస్ నాట్ నంబర్స్ దట్ మ్యాటర్.
ఇచ్చేటంటే దేవుని రాజ్యంలో అక్కడ కలవబడేది ఎంత మంది ఉన్నారనేది కాదు.
ఐ హర్డ్ ఎ లిటిల్ స్టోరీ.
నేను ఒక చిన్న కథ విన్నాను.
ఆఫ్ ఎ లయన్ టాకింగ్ టు ఎ రాబిట్.
ఒక సింహం ఒక కుందేలుతో మాట్లాడే మాట.
అండ్ యు నో రాబిట్స్ గెట్ చిల్డ్రన్ వెరీ క్విక్లీ.
ఈ యొక్క కుందేళ్లు చాలా వేగం పిల్లల్ని కంటూ ఉంటాయి.
సో ద రాబిట్ వాస్ బోస్టింగ్ టు ద లయన్.
ఆ యొక్క కుందేలు సింహంతో అంటుంది అక్షయంగా,
లాస్ట్ ఇయర్ ఐ గాట్ 25 చిల్డ్రన్, హౌ మెనీ డిడ్ యూ హ్యావ్.
ఆ కుందేలు ఆ యొక్క సింహంతో అంటుంది, పోయిన సంవత్సరం నేను 25 పిల్లల కన్నా నువ్వెన్ని పిల్లల కన్నా అని అంటుంది.
సో ద లయన్ సెడ్, ఐ ఓన్లీ గాట్ వన్ బట్ దట్ ఇస్ అ లయన్.
అయితే సింహం అంటుంది, నేను ఒక్క పిల్ల మాత్రమే పెట్టాను కానీ అది సింహం అయ్యింది.
So there's a lot of difference between one lion and 25 rabbits.
అంచేత ఒక సింహానికి 25 కుందేళ్ళకి చాలా తేడా ఉంది.
With God, it's not numbers that matter.
దేవుని దృష్టిలో ఎంత మంది లేదనే సంఖ్య ముఖ్యం కాదు.
You see that throughout the Bible.
అది బైబిల్ అంతట్లో మీరు చూడొచ్చు.
There were so many thousands of Israelites in Egypt.
ఐగుప్తులో ఎన్నో లక్షల మంది ఆ యొక్క ఇస్రాయేలీలు ఉండేవారు.
బట్ ఆల్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ ఫైట్ అగైన్స్ట్ ఫారో అండ్ సెట్ దెంసెల్వ్స్ ఫ్రీ.
అయితే వారందరూ కూడా ఫరోకి వ్యతిరేకంగా పోరాడి వారిని వారు విడిపించుకోలేకపోయారు.
బట్ వెన్ గాడ్ ఫౌండ్ వన్ మ్యాన్ మోసెస్ హీ కుడ్ డెలివర్ ద హోల్ లాట్.
అయితే దేవుడు ఒకే ఒక మోషేని కనుగొన్న తర్వాత వారు అందరినీ కూడా విడిపించగలిగాడు.
దే వర్ many hundreds of thousands of soldiers in this army of King Saul of Israel.
ఇజ్రాయెల్ దేశపు రాజైన సౌలు యొక్క సైన్యంలో అనేక వేల మంది ఇజ్రాయెల్ సైనికులు ఉన్నారు.
All of them together could not fight one Goliath.
అయితే వారందరూ కలిసి కూడా ఒక్క గొలియాతుతో పోరాడలేకపోయారు.
But when God found one young boy with faith called David, he could solve the whole problem.
అయితే దేవుడు దావీదు అనేటువంటి విశ్వాసం కలిగిన ఒక బాలుని ఉన్నప్పుడు ఆ యొక్క సమస్యను పరిష్కరించగలిగాడు.
You read of a time when Israel was wandering away from God.
మనం ఇశ్రాయేలీయులందరూ వారి దేవుని నుండి పక్కక తొలగిపోయిన విషయం చదువుతాం.
And there were 7,000 people who had not bowed the knee to Baal at that time.
అయితే అదే సమయంలో 7,000 మంది బయల ప్రవక్తకు మోకాళ్ళు వంచని ప్రవక్తలు కొందరు చూస్తాం అక్కడ.
They feared God, but God could not use any of them.
అయితే వారందరూ దేవునికి భయపడిన వారే కానీ వారిని ఎవరిని కూడా దేవుడు ఉపయోగించుకోలేకపోయారు.
But he found one man of faith, Elijah, and he brought all of Israel to his knees.
అయితే ఆ సమయంలో విశ్వాసంతో ఉండినటువంటి ఒక ఏలియా ఆయన కనుగొన్న తర్వాత వారందరినీ కూడా దేవునికి ముక్కులాగిన ఆయన చేయగలిగాడు.
What that teaches us is,
అది మనకు బోధించేది ఏమిటంటే,
వన్ మ్యాన్ హూజ్ లైఫ్ ఇస్ రైట్ విత్ గాడ్ కెన్ డూ మోర్ ఫర్ గాడ్ దెన్ 10,000 బిలీవర్స్.
దేవునికి ఇష్టంగా జీవించే ఒక వ్యక్తి యొక్క జీవితంతో మరి 10,000 మంది ఆయనకి ఇష్టం కానీ మామూలు మనుషుల కంటే ఎక్కువ ఆయన సాధించగలరు.
యు డోంట్ నీడ్ 10,000 పీపుల్ ఇన్ యువర్ చర్చ్ ఫర్ గాడ్ టు యూజ్ యు.
దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలంటే నీ సంఘంలో 10,000 మంది ఉండక్కర్లేదు.
ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్ who humbles himself and is right with God, God can do more through you than 10,000 people.
నువ్వు దేవునికి లోబడి నిన్ను నీవు తగ్గించుకుంటే ఒక పురుషుడైనా స్త్రీవైనా సరే నువ్వు ఒక్కరు ఉన్నట్టయితే 10,000 మందితో చేస్తున్న పని కంటే ఎక్కువ నేను నీ ద్వారా సాధించగలను.
I believe that if God cannot find good men, he will use women.
ఆ నేను నిజంగా నమ్మేదేంటంటే దేవుడు సరైనటువంటి పురుషుల్ని అయినా కానీ చూడలేకపోయినట్లయితే కనుగొనలేకపోయినట్లయితే ఒక స్త్రీని ఆయన ఉపయోగించుకుంటాడు.
వన్ ఇంపార్టెంట్ థింగ్ వి సీ ఇన్ ద న్యూ టెస్టమెంట్
అయితే కొత్త నిబంధనలో మనం చూసే ఒక ప్రాముఖ్యమైన విషయం,
దట్ ఈవెన్ దో గాడ్ కెన్ డూ మచ్ త్రూ వన్ మ్యాన్,
ఒక పురుషుని ద్వారా దేవుడు ఎంతో చేయగలిగినా
హీ కెన్ డూ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మోర్ వెన్ టూ పీపుల్ ఆర్ యునైటెడ్.
అయితే ఇరువురు ఏకీభవించినప్పుడు కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఆయన కొత్త కార్యం చేయగలడు.
వెన్ వన్ మ్యాన్ సర్వ్స్ గాడ్ హీస్ గాట్ ద లార్డ్ ఇన్ హిస్ హార్ట్.
ఒక వ్యక్తి దేవుని సేవించినప్పుడు అతని హృదయంలో దేవుడు ఉంటాడు.
There's a limit to how much he can do.
అయితే అతను చేసే దానికి కొంత హద్దు అంటూ ఉంటుంది.
There are certain things that even the most godly man cannot do.
ఆ ఎంతో దైవ భక్తులైన వారు కూడా ఒంటరిగా ఉండి కొన్ని పనులు చేయలేరు.
He needs one more person.
ఆయనకు కావాల్సిందంటే మరి ఒక వ్యక్తి ఆ వారికి తోడుగా ఉండాలి.
I want you to turn to Matthew's Gospel chapter 18.
ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని మనం తిప్పి చూడాలని నేను కోరుతున్నాను.
Here it speaks in, I want you to read verse 20 first.
మొదటిగా 20వ వచనం చదవాలని ఆశిస్తున్నాను.
When two or three are gathered together in my name, there I am in the midst.
ఇక్కడ ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను.
దట్ డజంట్ మీన్ దట్ ఎనీ త్రీ పీపుల్ బిలీవ్ ఇన్ జీసస్ జస్ట్ కమ్ టుగెదర్ టు ప్రే.
దాని అర్థం ఒక ఎవరైనా సరే యేసు ప్రభు నమ్మిన వారి ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నట్టయితే అని కాదు.
దిస్ ఇస్ రిఫరింగ్ టు టూ త్రీ పీపుల్ హూ హావ్ బీన్ గ్యాదర్డ్ బై ద హోలీ స్పిరిట్.
ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పరిశుద్ధాత్మ చేత కూడబడిన వారు.
They are led by the Holy Spirit to come together.
వారు పరిశుద్ధాత్మ చేత వారు ఆ విధంగా ఏకంగా రావడానికి నడిపింపబడినారు.
You don't need 200, you don't need 2,000.
అక్కడ 200 మంది గాని 2,000 మంది గాని కాదు.
Minimum is 2.
అక్కడ కనీసం ఇద్దరు.
The same thing it says in verse 19.
19వ వచనంలో కూడా చెప్పబడింది,
if two of you agree on earth about anything, it will be done by my Father in heaven.
ఇక్కడ మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చినను భూమి మీద ఏకీభవించినట్లయితే పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని చెప్పబడింది.
So I want to teach you a very simple lesson in spiritual arithmetic.
ఇక్కడ ఈ యొక్క ఈ విషయంలో ఆత్మీయమైనటువంటి లెక్కలు చిన్నది సామాన్యమైన చెప్తున్నాను మీకు.
వాట్ ఇస్ ద మినిమం నెంబర్ హియర్?
ఇక్కడ తక్కువ కనీసమైనటువంటి అంకె సంఖ్య ఏది?
హౌ మచ్?
ఎంత?
టూ.
ఇద్దరు?
నాట్ వన్.
ఒకరు కాదు?
నాట్ త్రీ.
ముగ్గురు కాదు?
It's good if you have three, but two is enough.
Muguru nattlaithe inka manchidi kaani iddaru.
You don't need 200.
200 mandi akkarla.
You don't even need 10.
Meeru 10 mandi kuda undadu akkarla.
What is the minimum number?
Edi kanishamaina ante sankhya?
Two.
Iddaru.
Not one.
Okati kaadu.
Please remember that.
దీన్ని జ్ఞాపకించుకోండి.
There are many things one person can do for the Lord.
దేవుని కొరకు ఒక వ్యక్తి ఎన్నో కార్యాలు చేయగలడు.
But if he is united with another person in total agreement, he can do 100 times more.
అయితే ఇంకొక వ్యక్తితో తన సంపూర్తిగా ఏకీభవించినట్లయితే ఇంకా ఎంతో ఎక్కువ చేయగలడు.
It's true. That's how God does his work.
ఆ విధంగా దేవుడు ఆయన కార్యాన్ని చేస్తాడు.
And that was not true in the Old Testament.
అయితే అది పాత నిబంధన కాలంలో ఇది నిజం కాదు.
In the Old Testament, you never see two people together.
అక్కడ పాత నిబంధన కాలంలో ఎక్కడ ఇద్దరు కలిసి ఉండడాన్ని నువ్వు చూడు.
When God wanted to start a new nation, he didn't choose two men, he chose only one man, Abraham.
అక్కడ ఆయన ఒక దేశాన్ని ఆయన స్థాపించాలనుకున్నప్పుడు ఆయన ఇద్దరిని చూడలేదు కానీ ఒక అబ్రహాము ఆయన చూశాడు.
When he wanted to deliver Israel from Egypt, he chose one man.
ఆయన ఇశ్రాయేలీయులందరిని ఐగుప్తు నుండి బయటికి తీసుకురావాలని ఉన్నప్పుడు ఆయన ఒక వ్యక్తి మోషేని ఆయన కనుగొన్నాడు.
He wanted to lead them into Canaan, he chose one man, Joshua.
అదే విధంగా వారి కనానులోనికి తీసుకురావడానికి ఉద్దేశించినప్పుడు యెహోషువ అని ఒక్కడిని ఆయన కనుగొన్నాడు.
Whenever they drifted away from God and he wanted to bring them back, he usually sent one prophet.
ఎప్పుడైతే ఇజ్రాయేలీలు పక్కదారి పట్టిపోయారో వారిని తిరిగి దేవుని వైపు తిప్పడానికి ఆయన సాధారణంగా ఒక్కరిని ఆయన చూస్తూ ఉండేవారు.
ఎలైజా,
ఏలియా,
ఆర్ ఎలైషా,
లైక్ ఎలీషా,
ఆర్ జెరెమయా,
యెర్మీయా,
ఆర్ ఐజాయా,
లైక్ ఏషియా,
దే ఆల్వేస్ ఆపరేటెడ్ అలోన్.
వారందరూ కూడా ఒక్కరుగానే పనిచేశారు.
Even though Ezekiel and Daniel lived in Babylon, Ezekiel operated alone, Daniel operated alone.
ఎహెజ్కేలు, దానియేలు ఒకే సమయంలో ఆయన బబులోన్ లో ఉండినా సరే వారిద్దరూ వేరు వేరుగా వారు పనిచేస్తారు.
Jeremiah and Habakkuk lived at the same time, but they operated alone. They didn't work together.
Habakkuk ఏమీ ఒకే సమయంలో ఉంటున్నా సరే వారు వేరు వేరుగా ఒంటరిగానే పనిచేస్తారు.
Jeremiah worked in one place, Habakkuk worked in another.
యెర్మీయా ఒక దగ్గర ఒంటరిగా పనిచేశాడు, హబక్కు వేరొక చోట ఆయన ఒంటరిగా
పనిచేశాడు. The entire Old Testament was like that.
పాత నిబంధన అంతా కూడా అలాగే ఉంటుంది.
Always one man.
ఎప్పుడు కూడా ఒకే వ్యక్తి.
And the last of the great prophets was John the Baptist, and he was also alone.
ఆయన పాత నిబంధన కాలపు ప్రవక్తల్లో ఆఖరివాడు బాప్టిస్మ్ ఇచ్చి యోహాన్ ఆయన కూడా ఒంటరిగానే పనిచేశారు.
But when Jesus called his disciples,
అయితే యేసు ప్రభువు ఆయన శిష్యులు పిలిచినప్పుడు,
he changed that pattern.
ఆ పద్ధతిని ఆయన మార్చివేశారు.
We read in Luke's Gospel chapter 10.
లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతాం.
That he sent them 2 by 2.
ఆయన
city, chapter 10 and verse 1.
ఒకటో వచనం 10వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన ప్రతి చోటికి ఇద్దరిద్దరినిగా పంపారని చూస్తాం.
See, he never sent them alone.
ఆయన ఎప్పుడు ఒంటరిగా పంపలేదు.
Jesus changed the pattern.
యేసు ప్రభువారు ఆ యొక్క పద్ధతిని మార్చివేశారు.
He sent them 2 by 2.
ఆయన ఇద్దరిద్దరినిగా పంపించారు.
And then I want you to see, even when that is when he sent out the 70.
అది 70 మందిని పంపించిన విషయం ఇప్పుడు నేను చెప్తున్నాను.
And in Mark 6 verse 7.
మార్కు సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు,
హీ సెంట్ అవుట్ ద 12.
ఆయన 12 మందిని ఆయన పంపించారు.
దేర్ ఆల్సో వి రీడ్ ఇన్ మార్క్ 6 వర్స్ 7, హీ సెంట్ దెం 2 బై 2.
ఆయన మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తాం, 12 మందిని ఆయన దగ్గరికి పిలిచి ఇద్దరిద్దరిగా పంపించినట్లుగా మనం.
సంథింగ్ కంప్లీట్లీ చేంజ్డ్ in the way God ministers after Jesus came.
యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చిన తర్వాత దేవుని యొక్క పరిచర్య విధానం సంపూర్తిగా మారిపోయింది.
This one by one ministry is finished.
ఆ ఒంటరిగా చేసేటువంటి ఆ యొక్క పరిచర్య విధానం మారిపోయింది.
This one great man of God who does everything himself, that is Old Testament.
ఆ ఒకే గొప్ప దైవ జనుడు ఒక్కడిగా ఆయన ఎన్నో ఎంతో గొప్ప కార్యం చేసే పద్ధతి మారిపోయింది.
Today there are Christians who admire someone great man of God.
ఈ దినాన్ని క్రైస్తవులు ఏదో ఒంటరిగా ఉంటే ఒక దైవ జనుడిని చూసి గొప్పగా ఎంతగాను ఆయన మెప్పిస్తారు.
వన్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ విల్ హావ్ హిస్ హీలింగ్ మినిస్ట్రీ ఆర్ ఎవాంజెలిస్టిక్ మినిస్ట్రీ.
ఆ ఒక గొప్ప వ్యక్తి ఆయనకి ఆయన స్వస్థపరిచే వరం గాని లేక ఆయన సువార్తీకరణ వరం గాని ఉన్నట్లయితే గొప్పగా వారిని ఎంతగానో మెచ్చుకుంటారు.
I'm not saying God doesn't use them.
వారిని దేవుడు ఉపయోగించుకుంటలేదని నేను అంటలేదు.
God uses many things which are not his perfect will.
దేవుడు అనేక విషయాలు ఆయనకు పరిపూర్ణ చిత్తం కాకపోయినా దాన్ని ఉపయోగిస్తాడు.
God uses even his servants when they disobey him.
దేవుడు ఆయన యొక్క సేవకుల వారికి అవిధేయత చూపినప్పుడు కూడా వారిని ఉపయోగించుకుంటాడు.
Can you tell me in the Old Testament how many times water came out of the rock for the Israelites to drink water?
ఆ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు త్రాగడానికి ఎన్ని మార్లు నీరు ఆ యొక్క బండల నుండి వచ్చింది మీరు చెప్పగలరా?
At least twice.
కనీసం రెండు సార్లు.
The first one is described in Exodus 17 where God told Moses to hit the rock.
ఆ రెండు మాటలను 17వ అధ్యాయంలో మొదటిసారి చెప్పబడింది. మోషేకి దేవుడు వెళ్ళి ఆ రాతి మీద కొట్టమన్నప్పుడు
జరిగింది.
నీరు వచ్చింది.
The second time that happened is after 40 years in Numbers chapter 20.
తిరిగి సంఖ్యాకాండ 20వ అధ్యాయంలో 40 సంవత్సరాల తర్వాత తిరిగి అటువంటి సందర్భం
వచ్చింది.
ఈ సమయంలో
God told Moses, don't hit the rock.
ఈ సమయంలో దేవుడు మోషేతో అంటాడు నువ్వు వెళ్ళి రాతిని కొట్టవద్దు.
బికాజ్ దట్ రాక్ వాస్ ఎ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్.
ఇంచేతంటే ఆ రాయి క్రీస్తుకి సూచనార్థంగా ఉంది.
బీయింగ్ క్రూసిఫైడ్.
అది మా సిలువ వేయబడ్డా.
హి ఇస్ నాట్ క్రూసిఫైడ్ ట్వైస్ ఓన్లీ వన్స్.
ఆయన రెండు సార్లు ఆయన సిలువ వేయబడలేదు కానీ ఒక మాట
మాత్రమే. సెకండ్ టైం ది లార్డ్ సెడ్ టు మోషేస్ డోంట్ హిట్ ద రాక్ దిస్ టైం.
అందుచేత దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళి ఆ రాతిని రెండోసారి ఇప్పుడు వెళ్ళి కొట్టవద్దు.
Speak to the rock.
కానీ ఆ రాతితో మాట్లాడమని చెప్తున్నాడు.
But the Bible says.
అయితే బైబిల్ చెప్తుంది.
Moses got very angry.
మోషే ఎంతగానో కోపించి ఈ జనులతో
that he hit the rock.
వెళ్ళి ఆ రాతిని కొట్టాడు.
That was disobedience.
అది అవిధేయత.
But did the water flow?
ఆ సమయంలో నీరు బయటకు వచ్చిందా?
Yes or no?
అవునా కాదా?
Yes.
అవును.
What is that teaching?
ఏంటది మనకు బోధిస్తుంది?
That even when God's servant disobeys him, God still blesses the people.
ఆ దాని అర్థం ఏంటంటే అక్కడ దేవుని సేవకుడు అది దేవునికి అవిధేయత చూపిన ఆయన ప్రజలను దీవిస్తాడు.
Why?
ఎందుచేత?
Not because God's servant is obedient, but because God loves the 2 million people there, 20 lakhs of people.
ఇంచేతంటే అక్కడ దేవుని సేవకుడు అక్కడ అవిధేయత చూపడం బట్టి కాదు కానీ అక్కడ ఉన్నటువంటి 20 లక్షల మంది ప్రజల గురించి ఆయన ఆలోచన కలిగింది.
There are 20 lakh Israelites there.
అక్కడ సుమారు 20 లక్షల మంది ఇశ్రాయేలీలు అక్కడ ఉన్నారు.
6 lakh men and many women and children.
అక్కడ 6 లక్షల మంది పురుషులు ఇంకా అనేక మంది స్త్రీలు పిల్లలు అని చెప్పబడింది.
They were thirsty.
వారంతా దాహంగా ఉన్నారు.
God was not going to make them suffer just because his servant disobeyed him.
తన సేవకుడు ఆయనకు అవిధేయత చూపినంత మాత్రం చేత వారందరినీ దేవుడు ఇబ్బంది పరచాలని
కోరుకుంటాడు. God blesses the ministry of disobedient servants.
అందుచేత దేవుడు అవిధేయులైనటువంటి దేవుని సేవకుల యొక్క పరిచర్యను కూడా దీవిస్తాడు.
You should never forget that.
అది నీవెప్పుడు మర్చిపోకూడదు.
Because even today God is blessing the ministry of many of his disobedient servants.
ఈ దినాన కూడా దేవుడు అనేకులైన ఆయనకు అవిధేయత చూపించేటువంటి సేవకుల యొక్క పరిచర్యను దీవిస్తున్నాడు.
Like I said last night.
నేను రాత్రి చెప్పినట్లుగా
ఈవెన్ దో ద సర్వెంట్స్ ఆర్ డిసోబీడియంట్ టు గాడ్
దేవుని ఆయన యొక్క సేవకులు ఆయనకు అవిధేయత
చూపిస్తుంది.
వారు యేసు ప్రభు పేట దయ్యాలను వెలువడితే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి.
When they pray for the sick in Jesus name, the sick are healed.
యేసు నామంలో రోగుల మీద ప్రార్థించినప్పుడు ఆ రోగాలు బాగుపడుతున్నాయి.
That doesn't prove that the servant is obedient.
దాన్ని అది ఆ యొక్క సేవకుడు దేవునికి విధేయత
చూపిస్తున్నాడు.
అది రుజువు చేసేది అంటే యేసు నామంలో శక్తి ఉందని రుజువు చేస్తుంది.
బట్ లైక్ గాడ్ డెల్ట్ విత్ మోసెస్ ఆఫ్టర్వర్డ్స్ ఫర్ డిసోబేయింగ్
అంటే మోషే విషయంలో ఆయన అవిధేయత చూపిన తర్వాత మోషే విషయంలో దేవుడు చేసినట్లుగానే
పనిష్మెంట్
ఆయన శిక్షించాడు.
In the same way God will one day deal with those servants of his who disobey him today.
అదే విధంగా ఈ నాడు దేవునికి అవిధేయత చూపించి ఆయన సేవకుల విషయంలో ఒక నాడు ఆయన శిక్షిస్తాడు.
That is why the Lord said don't look at the fruit of a don't look at the gifts in a person's ministry but see the fruit in his life.
అందుచేతనే దేవుడు అంటున్నాడు ఒక వ్యక్తి యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వరాలను చూడదు కానీ ఆయన యొక్క ఫలాలను చూడమని దేవుడు చెప్తున్నాడు.
Don't look whether 20 lakh people are blessed like in Moses' time.
ఆ మోషే సమయంలో వలె అక్కడ 20 లక్షల మంది ప్రజలు అక్కడ దీవింపబడ్డారా అనేది మీరు చూడవచ్చు.
See whether the servant of God is an obedient servant.
ఆ యొక్క నాయకుడు ఆయన దేవుని సేవకుడు అతను దేవునికి విధేయత చూపిస్తున్నాడో లేదా అని చూడండి.
Many people today unfortunately are more interested in success in their ministry than in pleasing God.
అంటే ఈ దినాల్లో చాలా మంది వారి యొక్క పరిచర్యలో ఎంతవరకు అది ఫలమంది అవుతుంది అనేది చూస్తున్నారు కానీ వారు దేవుని విషయంలో విధేయతగా ఉన్నారా లేదా అనేది చూడలేకపోతే.
You will deceive yourself if you evaluate your life by the success of your ministry.
నీ యొక్క పరిచర్య ఫలవంతాన్ని బట్టి నిన్ను నువ్వు అంచనా వేసుకున్నట్లయితే నిన్ను నువ్వు మోసగించుకుంటావు.
Many people you can do many miracles and preach wonderful things in Jesus name and still go to hell.
మనం యేసు ప్రభు పేరట ఎన్నో అద్భుతాలు చేయొచ్చు గొప్ప ప్రసంగాలు చేయొచ్చు కానీ చివరికి మనం నరకానికి పోయే ప్రమాదం ఉంది.
I never evaluate a person by the success of his ministry.
నేను ఎవరిని కూడా అతని యొక్క పరిచర్య ఫలవంతాన్ని బట్టి నేను ఎప్పుడు దాన్ని పట్టించుకోను.
I don't even evaluate my own life by the success of my ministry.
నా యొక్క జీవితాన్ని కూడా నా యొక్క పరిచర్య ఎంతవరకు ఫలవంతమవుతుందో దాన్ని బట్టి నేను అంచనా వేసుకోను.
I evaluate my life by one thing, whether my conscience is clear before God and before man.
నన్ను నేను ఎలా చూసుకుంటానంటే నా యొక్క మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషంగా ఉందా లేదా అన్న దాన్ని బట్టి నన్ను నేను అంచనా వేసుకోను.
Moses had great success in his ministry when 20 lakhs of people got water through his hitting the rock.
20 లక్షల మంది మోషే ఆ రాత్రి కొట్టడం ద్వారా దీవింపబడినప్పుడు మోషే ఎంతగానో ఫలవంతంగా ఉన్నట్టు అనిపించింది.
But God still punished him, saying, "You will not enter the promised land."
అయినా సరే దేవుడు అంటున్నాడు నువ్వు ఆ యొక్క వాగ్దాన దేశంలో నువ్వు ప్రవేశింపలేవు అంటున్నాడు.
And God will punish many of his servants who will not enter heaven.
అదేవిధంగా అనేక మంది ఆయన సేవకులను ఆయన శిక్షించి పరలోకంలోనికి ఆయన సేవనివ్వడు.
God uses a lot of people who are disobedient to his word.
అంచేత దేవుడు అనేక మందిని ఆయన వాక్యానికి అవిధేయత చూపించిన వారిని కూడా ఎంతో మందిని ఆయన వాడుకుంటాడు.
And the tragedy with many believers nowadays is this.
ఈ దినాల్లో అనేక మంది విశ్వాసులు ఉన్నటువంటి విచారకరమైన
విషయం. When they see someone whose ministry is blessed.
వారు ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క పరిచర్య ఫలవంతం అవుతుందో దీవింపబడి ఉంటుందో
they don't care whether he is disobeying God's word or not.
అతడు ఆ వ్యక్తి తన దేవునికి విధేయత చూపిస్తున్నాడు అవిధేయత చూపిస్తున్నాడు అని పట్టించుకోరు.
It's a very dangerous thing.
అది చాలా ప్రమాదకరమైన విషయం.
Because then you will begin to follow a man and not the word of God.
అటువంటిప్పుడు ఏమవుతుందంటే నువ్వు దేవునిని కాకుండా ఒక మానవుణ్ణి అనుసరించేవాడు అయిపోతావు.
Many years ago I decided I would never follow a man.
అనేక సంవత్సరాల క్రితం నేను నిర్ణయించుకున్నానంటే నేను ఎప్పుడూ ఒక మానవుణ్ణి అనుసరించి వెంబడించను.
I saw that that man was following Christ and his word.
అయితే ఆ వ్యక్తి నిజంగా క్రీస్తుని క్రీస్తు యొక్క వాక్యాన్ని ఆయన పాటిస్తున్నట్లయితే అతన్ని వెంబడించడం నాకు ఇష్టం.
Not just because 20 lakhs people came for his meeting and were blessed.
ఆ కానీ ఏదో 20 లక్షల మంది ప్రజలు వాళ్ళు ఆయన పెట్టిన ఫోటోలకు వచ్చినంత మాత్రం నేను ఆయన
వెంబడి. That does not impress me. It may impress you, but it doesn't impress me.
ఆ విధంగా వచ్చిన మీకైతే ఎంతగానో హత్తుకుని ఉండొచ్చు కానీ అది నా మీద ఏ విధమైన ప్రభావం చూపించదు.
I am more impressed by a humble servant of God who obeys God's word.
నేను మరీ ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే ఎవరైతే దేవుని మీద తన్ను తాను తగ్గించుకునేటువంటి దైవ సేవకుడు ఉంటాడో అతని గురించి నేను ఇష్టపడతాను.
Because I know in eternity that that man will be greater in God's eyes than the other man who is disobedient.
ఇంచేతంటే నాకు తెలుసుకోదని నిత్యత్వంలో ఇంకొక వ్యక్తి దేవునికి అవిధేయత చూపించిన వారి కంటే తన్ను తాను తగ్గించుకున్న వ్యక్తి ఎంతగానో విలువ ఇవ్వబడుతుందని నాకు తెలుసు.
I feel that many of you sitting here are impressed when you see thousands of people being blessed by a man's ministry.
నేను అనుకునేటువంటి ఇక్కడ కూర్చున్న వారిలో మీరు చాలా మంది వేల కొద్ది ప్రజలు ఎవరి ద్వారా అయితే దీవింపబడతారో వారి గురించి మీరు ఎంతగానో ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను.
And you don't know God's word.
మరి దాని కారణం ఏంటి మీకు దేవుని వాక్యం తెలియదు.
The person may not be obeying God's word.
ఇంచటా ఆ వ్యక్తి దేవుని మాటకు
విధేయత చూపించి may not be preaching all of God's word.
దేవుని వాక్యం అంతా అతను బోధించకపోయి ఉండవచ్చు.
Because if you preach all of God's word, you will not be accepted by everybody.
ఇంచటంటే దేవుని వాక్యం ఉన్నదంతా కూడా బోధించినట్లయితే అతను అందరి చేత అంగీకరింపబడకపోవచ్చు.
I know many preachers who have taken believers' baptism after being born again but will never preach believers' baptism.
నాకు తెలిసినంత వరకు చాలా మంది బోధకులు వారు పరిచయం ఉన్న తర్వాత ఆయన విశ్వాసులకు బాప్తిజం తీసుకున్న వారు కూడా వారు తిరిగి అదే విషయాన్ని బోధించకుండా ఉండేవారు.
They will not preach believers baptism because some of the bishops and believers sitting there may not have taken believers baptism.
నేను చెప్పిన ఆ విషయాన్ని ఎందుకు వారు బోధించారంటే ఆ యొక్క విశ్వాసే బాప్తిజం తీసుకున్నారనే విషయాన్ని బోధించినట్లయితే అక్కడ కూర్చున్న వారిలో ఎంతో మంది బిషప్లు పెద్ద పెద్ద క్రైస్తవ నాయకులు ఉండొచ్చు.
They want to please those bishops so that the people from their congregations will come to their meeting.
ఏం చేతంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బిషప్ల వారికి సంబంధించిన ప్రజల కూటాలకు వచ్చి ఉంటారు కాబట్టి అక్కడ విషయాన్ని బోధించరు.
I am not interested in pleasing 10,000 bishops. I am interested in pleasing one God.
అక్కడ 10,000 మంది ఆయన బిషప్లను వారందరినీ నేను సంతోషపడనని ఇష్టపడను గానీ నేను ఒక్క దేవుణ్ణి మాత్రం సంతోషపడాలని.
It doesn't matter if only 10 people come to my meeting. I am not bothered.
మా కూటానికి 10 మంది వచ్చినా చాలు దాని గురించి నేను పట్టించుకోను.
It's better to please God and have 10 people than to have 10,000 people and displease God.
దేవుణ్ణి సంతోషపరుస్తూ 10 మందితో మాట్లాడడం మేలేల దానికి బదులుగా 10,000 మందికి దేవునికి ఇష్టం లేకుండా మాట్లాడి.
How many of you believe that?
ఎంతమంది మీరు ఆ విషయాన్ని అనుకుంటారు?
Much better to please God than to please men.
మనుషులను సంతోషపరచడం కంటే దేవుని సంతోషపరచుట.
You must never in your life seek to please men.
మీరు ఎప్పుడు కూడా మనుషుల్ని సంతోషపరచడానికి ఎప్పుడు మీ జీవితంలో చూడకూడదు.
The Bible says in Galatians chapter 1.
గలాతీ పత్రిక 1వ అధ్యాయంలో బైబిల్ ఈ విధంగా చెబుతుంది.
Galatians chapter 1.
గలాతీ పత్రిక 5వ అధ్యాయం
and verse 10.
10వ వచనం.
It says if you try to please men You cannot be a servant of Christ.
నీవు ఇంకను మనుషులను సంతోషపరచడానికి ఉన్నట్లయితే నీవు క్రీస్తును సంతోషపరచలేవు.
No, you cannot be a servant of Christ.
ఆ నీవు దేవుని
last part.
మనుషులను సంతోషపెట్టుకోవచ్చు నేను ఇప్పటికి నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దోషదను కాకలేకపోవుదును.
If you seek to please man, you cannot be a servant of Christ.
నీవు మనుషులను సంతోషపరచడానికి చూచినట్లయితే నువ్వు క్రీస్తు దోషదను కాలేవు.
He doesn't say if you try to please men you can be a second class servant of Christ.
Anu manushulu santoshapachadaniki prayatninatlayite nu rendo taragati Christu dasulu avutavu ani cheppali.
There is no second class servant in God's kingdom.
Devuni rajyamlo rendo taragati Christu dasudane
vaadu. You are either a first class servant or no servant.
Aithe nu modati taragati Christu dasulu ayyunda laka ye sadhana kaakunda undali.
How can you stop becoming God's servant?
ఏ విధంగా నీవు దేవునికి సేవకునిగా కాకుండా పోవదు.
Supposing you've been a very faithful servant of God for 20 years.
ఉదాహరణకు నీవు 20 సంవత్సరాలుగా దేవునికి నిజమైనటువంటి విశ్వాస నమ్మకమైన సేవకుడు అయి ఉండు.
How can you stop becoming God's servant today?
ఇప్పుడు ఏ విధంగా నువ్వు ఆయనకి సేవకుడు కాకుండా పోతావు?
Just try to please one man.
ఆ నువ్వు ఒక్క మనిషిని సంతోషపరచడానికి ప్రయత్నించవచ్చు.
Not 20 men.
20 మంది కాదు.
You try to please one man.
Okka manavuni nu santoshapachadaniki prayatninchu.
Supposing the chief minister of Andhra Pradesh is sitting here on the platform.
Udaaniki ee Andhra Pradesh taluka mukhyamantri garu vachi platform ni kuchunnaru anukondi.
And I want to say something to please him.
Na nenu aayaniki santosham kaliginchela konni maatlu maatladalanukuntanu.
At the moment I'm not a servant of Christ anymore.
Adhe kshanamlo nenu devuni yokka sevakuni inka kaakapodunu.
I want to serve the Lord. I am not interested in pleasing any man.
నేను దేవునికి సేవకుడిగా ఉండాలనుకున్నట్టయితే నేను ఎవరిని సంతోషపరచడానికి ఇష్టపడకూడదు.
I am not interested in pleasing some rich man in the church because I am afraid he'll get offended and go to some other church.
ఆ సంఘంలో ఉన్నటువంటి ఎవరో ధనికుడైనటువంటి ఒక సభ్యునికి భయపడి నేను ఏమన్నా అంటే నేను అతను బాధపడి బయటకు వెళ్ళిపోతానని నేను భయపడకూడదు.
I say let him get offended and go. I am not bothered.
అతను ఒక అభ్యంతరపడి వెళ్ళిపోతే నాకు
I am more interested in having Jesus Christ in the church than that rich man.
ఆ నాకు ఎక్కువ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ధనికుడు నా సంఘంలో ఉండటంటే యేసు ప్రభు వారు
Because the church does not run on money, it runs on the power of the Holy Spirit.
ఇంచేతనే సంఘం ధనంతో కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపబడుతుంది.